We continue our study today on all that Jesus taught by his actions, by his life, and by his word.
యేసు తన క్రియల ద్వారా, జీవితం ద్వారా మరియు మాటల ద్వారా బోధించినవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం.
To fulfill the command given us in Matthew 28 verse 20.
మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పగించిన ఆజ్ఞను నెరవేర్చడానికి
Go into every nation, make disciples, baptize them in the name of the Father, Son and Holy Spirit.
సమస్త దేశములకు వెళ్లి శిష్యులుగా చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తిసం ఇయ్యాలి.
And then for the rest of their lives teach them to do every single thing I have taught you or commanded you.
ఆ తర్వాత నేను మీకు ఆజ్ఞాపించినంతయు బోధించినంతయు గైకొనమని వారికి మీరు బోధించాలి.
So Matthew chapter 9 and verse 9.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం.
As Jesus passed on from there, he saw a man called Matthew sitting in the tax office, and he said to him, "Follow me." And he rose and followed him.
యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూచి, "నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయన్ను వెంబడించెను."
Jesus did not call everybody to be an apostle.
అందరినీ అపోస్తలులుగా ఉండటకు యేసుక్రీస్తు ప్రభువు ఏం పిలవలేదు.
I told you earlier how he lived by the promptings of the Holy Spirit.
ఇంతకు ముందు నేను చెప్పాను పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణల చేత ఆయన ఏ విధంగా జీవించారు.
And so he would be always listening to the Holy Spirit.
Avidhanga ellapudu kuda aina parishuddhaatma yokka swaranni vintu undevaru.
His whole life the antenna was up to receive messages from heaven.
Paralokamu nundi sandeshalanu swikarinchataniki tana jeevitham anta kuda tana antenna eppudu paike undedi.
This is how we are supposed to walk too.
Manam kuda aa vidhanga nadchukovali.
Led by the Holy Spirit.
Parishuddhaatma cheta nadipinchabadali.
And as he moved around, the Spirit of God would point out a certain person.
Aina vidhanga velichu undaga parishuddhaatma devudu oka vyakti vaipu choopincharu.
So you got to call him to be an apostle.
Oka apostoludiga undutaku aa vyaktini pilavali.
Amazing how the Lord can do that even today.
Ee roju kuda devudu aa vidhanga cheyagaladu idantho adbhutam.
In his sovereignty he leads us to individuals who are to be our co-workers in the ministry God has entrusted to us.
దేవుడు మనకు అప్పగించిన పరిచర్య కోసం జతపని వారి కొరకు అటువంటి వ్యక్తుల దగ్గరకు తన సార్వభౌమాధికారం చొప్పున మనల్ని నడిపిస్తారు.
సో దాట్ వీ కెన్ పాస్ ఆన్ టు దెమ్ వాట్ గాడ్ హస్ టాట్ us.
ఆ విధంగా దేవుడు మనకు ఏదైతే బోధించాడో వారికి అప్పగించడానికి.
సో దట్ దే కెన్ కంటిన్యూ ద వర్క్.
ఆ విధంగా వాళ్ళు ఆ పనిని కొనసాగించవచ్చు.
ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ పాస్ ఆన్ పర్టికులర్లీ టు ద నెక్స్ట్ జనరేషన్ all that God has entrusted to us.
Devudu manaku edaithe appaginchado dannantatini kuda tarvata taram variki appaginchatam anedi devuni chittam ayyunnadi.
Those of us who are ministering the word, that's been my own burden for a long time.
Manlo evaramaithe devuni yokka vakyanni bodhisthu unnamo ento kaalam nundi idi naa bharam ayyunnadi.
I want to pass on to others all that God has taught me so that they can benefit from it.
దేవుడు నాకు బోధించినంతా కూడా ఇతరుల ప్రయోజనం నిమిత్తము వారికి అప్పగించాలని.
Jesus selected his apostles like that.
యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తలులను ఆ విధంగా ఏర్పరచుకున్నారు.
He saw Matthew and there was a prompting in his heart, call him.
ప్రభు మత్తయిని చూసినప్పుడు తన హృదయంలో ప్రేరేపణ కలిగింది మత్తయిని పిలవమని.
There were many other people sitting there collecting taxes. Matthew was not the only one.
అక్కడ పన్నును వసూలు చేస్తున్న వారు అనేక మంది ఉన్నారు మత్తయి ఒక్కడే కాదు.
But he went goes to Matthew and called him just like he went to the shores of Galilee where there were lots and lots of fishermen and he called Peter, Andrew, James, John, four.
గలిలయ సముద్ర తీరమున చేపలు పట్టే వారు ఎంతో మంది ఉన్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్లి పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను కేవలం ఈ నలుగురినే పిలిచారు. అదేవిధంగా ఇక్కడ కూడా మత్తయిని పిలిచారు.
And the others can continue with their fishing.
మిగిలిన వారైతే చేపలు పట్టుకుంటూనే ఉన్నారు.
సో మాథ్యూ హీ సా హిమ్ సిట్టింగ్ ఇన్ ద టాక్స్ ఆఫీస్ అండ్ హీ సెడ్ ఫాలో మీ.
మత్తయి సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు నన్ను వెంబడించు అని ప్రభు చెప్పారు.
అండ్ ఇట్స్ అమేజింగ్ మాథ్యూ రోజ్ అండ్ ఫాలోడ్ హిమ్.
మత్తయి లేచి ఆయన వెంబడించాడు. ఇదెంతో ఆశ్చర్యం.
కెన్ యూ పిక్చర్ దిస్ ఇన్ యువర్ మైండ్?
నీ మనసులో ఒకసారి దీన్ని ఊహించుకున్నట్లయితే,
హియర్ ఇస్ ఎ మ్యాన్ హూ ఇస్ ప్రాబబ్లీ చార్టర్డ్ అకౌంటెంట్ వాట్ ఎవర్ హీ వాస్ ఇన్ దోస్ డేస్.
ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు చార్టెడ్ అకౌంటెంట్, ఆ రోజుల్లో అలాంటి ఉద్యోగం.
writing out his accounts, and he's in the tax office where they're always busy keeping their accounts up to date.
అక్కడ ఆఫీస్ లో కూర్చొని తీరిక లేకుండా లెక్కలు రాసుకుంటూ ఉన్నాడు.
And Jesus walks in and tells him, follow me.
యేసు క్రీస్తు ప్రభు అటువైపు వెళ్తూ నన్ను వెంబడించు అని చెప్పారు.
And he drops his pen or whatever he was using to write.
ఆయన రాయటానికి ఏదైతే ఉపయోగిస్తున్నాడో దాన్ని పక్కన పెట్టేశాడు.
Gets up.
లేచాడు.
Tells his boss, sir, I'm resigning.
తన యజమానితో ఈ విధంగా చెప్పాడు, నేను రాజీనామా చేస్తున్నాను అని.
I'm following Jesus.
నేను యేసు ప్రభువును వెంబడిస్తున్నాను.
Walks out.
ఆ విధంగా లేచి వెళ్లిపోయాడు.
He rose and followed him.
ఆయన లేచి ప్రభువును వెంబడించాడు.
That's quite amazing.
ఇదెంతో ఆశ్చర్యం.
I've often thought about this.
నేను అనేక సార్లు దీని గురించి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాను.
You know, when you read scripture, meditate.
నీవు లేఖనాలను చదివేటప్పుడు ధ్యానించాలి.
And put yourself in that situation and see what you can learn from there.
ఆ పరిస్థితిలో నిన్ను నువ్వు పెట్టుకుని దాని నుండి నువ్వు ఏమి నేర్చుకోగలవో చూడాలి.
I would have thought, wouldn't it have been better if Jesus had gone to Matthew's house later in the evening when he had finished work and come back home?
నేను ఈ విధంగా ఆలోచించేవాడిని. మత్తయి తన పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఇంటికి వెళ్లొచ్చు కదా.
And there, if it was written, yes, Jesus went to the home of a man called Matthew.
అప్పుడు ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉండేది, యేసుక్రీస్తు ప్రభు మత్తయి ఇంటికి వెళ్లాడు అని.
And Matthew was just relaxing there and
మత్తయి అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు.
Jesus told him, come follow me.
అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వెళ్లి నన్ను వెంబడించు అని చెప్పేవాడు.
That would have sounded more reasonable.
అది చూడటానికి సహేతుకంగా ఉండేది.
But a lot of things that sound reasonable to human reason are not God's ways.
మానవ దృష్టిలో సహేతుకంగా ఉన్న అనేక విషయాలు దేవుని దృష్టిలో ఆ విధంగా ఉండవు.
God's ways are as different from man's ways as the heaven is above the earth.
భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో దేవుని యొక్క తలంపులు మానవుని యొక్క తలంపులకు అంత వేరుగా ఉంటాయి.
And that's what I need to learn from Jesus' action here.
యేసుక్రీస్తు ప్రభు చేసిన క్రియను బట్టి అదే నేను ఇక్కడ నేర్చుకున్నాను.
He has taught me something through this.
దీని ద్వారా ఆయన నాకు ఒక విషయాన్ని బోధించారు.
And he's taught me to obey that in my own life.
నా సొంత జీవితంలో దానికి విధేయత చూపించడానికి ఆయన నాకు నేర్పించారు.
And I understand the reason to be this.
దీనికి కారణాన్ని నేను ఈ విధంగా అర్థం చేసుకున్నాను.
I find that every single person whom Jesus called, he called from their place of work.
నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు పిలిచిన ప్రతి ఒక్కరిని కూడా వారు పనిచేస్తుండగానే పిలిచారు.
Whether it was James or John or Peter or Matthew or anyone.
యాకోబైనా యోహానైనా పేతురైనా మత్తయి అయినా ఎవరైనా.
If it was written that he had called them at home, we would not know whether they were unemployed people sitting around at home doing nothing.
ఒకవేళ వారు ఇంట్లో నుండగా యేసుక్రీస్తు ప్రభు పిలిచెను అని ఉన్నట్లయితే అసలు వాళ్ళు పనిచేసుకుంటున్నారా, ఏమీ పని లేకుండా ఖాళీగా ఉన్నారా అనే విషయం మనకు తెలియదు.
బట్ ఎవ్రీ పర్సన్ హీ కాల్డ్ టు బి ఎన్ అపోస్టల్ వాస్ కాల్డ్ ఫ్రమ్ హిస్ ప్లేస్ ఆఫ్ వర్క్.
కానీ అపోస్తలులుగా నుండుటకు యేసుక్రీస్తు ప్రభు పిలిచిన ప్రతి ఒక్కరూ కూడా వారు పనిచేస్తుండగానే ప్రభు పిలిచారు.
There's not even a single exception to that in the Gospels.
దానికి వేరుగా ఒక్క సందర్భం కూడా సువార్తల్లో లేదు.
టీచింగ్ అస్ వన్ థింగ్ దట్ ద లార్డ్ కాల్స్ హిస్ అపోస్టల్స్ ఫ్రమ్ దేర్ వర్క్ ప్లేస్.
ఇక్కడ మనకు బోధించే ఒక్క విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు తన అపోస్తలుగా నుండుటకు ప్రతి ఒక్కరిని కూడా వారు పనిచేసే స్థలం నుండే పిలిచారు.
హీ కాల్స్ వర్కింగ్ పీపుల్ టు బి హిస్ సర్వెంట్స్.
పనిచేసుకుంటున్న వారినే తన సేవకులుగా ఉండటానికి ప్రభు పిలిచారు.
హీ ఈజ్ నాట్ కాలింగ్ లేజీ అన్ఎంప్లాయిడ్ పీపుల్ హూ గాట్ నథింగ్ ఎల్స్ టు డూ టు బి హిస్ సర్వెంట్స్.
ఏ పని లేకుండా సోమరిపోతులను తన దాసులుగా ఉండటానికి ప్రభు పిలవలేదు.
People like Samuel in the Old Testament and Timothy in the New Testament are probably an exception. We don't know whether Timothy was working or not.
పాత నిబంధనలో ఉన్న సమూయేలు, క్రొత్త నిబంధనలో ఉన్న తిమోతి తప్ప మిగిలిన సందర్భాల్లో ఎక్కడా కూడా మనం చూడము. తిమోతి పనిచేస్తూ ఉన్నాడో లేదో కూడా మనకు తెలియదు.
But the general rule in the New Testament is crystal clear.
కానీ క్రొత్త నిబంధనలో ఉన్న సాధారణమైన నియమం అనేది ఎంతో స్పష్టంగా ఉంది.
It's those who are working whom the Lord calls out to serve him full time.
Kani evaraithe appatike pan chestunto unnaro varini matrame Yesu Christu Prabhu tana poorthi kalapu seva kosam pilcharu.
There's a reason for this.
Danikokka karanam undi.
I'm not saying there are no exceptions.
Ante deeniki veruga unna sandarbhalu levani nenu cheppatledu.
Because this is not a law written somewhere in scripture.
Endukante idi lekhanallo raayabadina niyamame kaadu.
But I see it from the examples of Jesus calling people.
కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచిన ఉదాహరణను బట్టి నేను చూసినట్లయితే
ద రీజన్ ఇస్ దిస్
దానికి కారణం ఇది
ఐ సర్టన్లీ సీ దిస్ ఇన్ ఇండియా
భారతదేశంలో దీన్ని నేను చూశాను
వే యూ ఫైండ్ సో మెనీ పీపుల్ హూ ఆర్ ఇన్ క్రిస్టియన్ వర్క్ టుడే హూ నెవర్ డిడ్ వన్ ఆనెస్ట్ డేస్ ఆఫ్ అ సెక్యులర్ జాబ్
ఈనాడు క్రైస్తవ పనిలో ఉన్న అనేక మంది వారు కనీసం ఒక్కరోజు కూడా ఈ లోకంలో ఉద్యోగం చేయలేదు లేక పని చేయలేదు
అండ్ దే వర్ అన్ఎంప్లాయిడ్
వారు ఉద్యోగం లేకుండా ఉన్నారు
అండ్ దే వెంట్ టు సమ్ బైబిల్ స్కూల్ అండ్ స్టార్ట్ సర్వింగ్ ద లార్డ్
వాళ్ళు ఏదో ఒక బైబిల్ పాఠశాలకు వెళ్లి తర్వాత ప్రభుని సేవించడం ప్రారంభించారు
అండ్ యు సీ ద షాలో క్వాలిటీ ఆఫ్ దేర్ వర్క్
అందుకే మనం చూసినట్లయితే వాళ్ల పనిలో ఎంతో డొల్లతనం ఉంటుంది
నౌ వెన్ ఎ పర్సన్ హస్ బీన్ ఎంప్లాయిడ్ అండ్ వెల్ ఎంప్లాయిడ్
ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు ముఖ్యంగా మంచి ఉద్యోగం చేస్తున్నప్పుడు
అండ్ హీ లీవ్స్ దట్ జాబ్ in order to serve the Lord full time
prabhuni purtikalam sevinchataniki aa vyakti aa udyoganni vidichipedite
there is a sacrifice involved
andulo entha tyagam untundi
he has to give up something which is a comfortable source of earning his income
entha saukhyanga vastunna aadaya marganni aa vyakti vidichipettukovali
he is going to lose that
danni kolpovalsi vastundi
and that would be a pretty good indication that perhaps God has called him
ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడు అంటానికి అది ఎంతో మంచి సూచన
బట్ ఇఫ్ ఎన్ అన్ఎంప్లాయిడ్ పర్సన్ ఇస్ విల్లింగ్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఎ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ టు బి ఎ ప్రీచర్ ఆర్ టు సర్వ్ ది లార్డ్
కానీ ఒక ఉద్యోగం లేని వ్యక్తి ఏ పని లేని వ్యక్తి క్రైస్తవ సంస్థలో ఒక ఉద్యోగం కోసం చూస్తూ ఉన్నట్లయితే ఒక బోధకుడుగానో లేక ప్రభువుని వేరే విధంగా సేవించడానికో
హౌ డు యు నో వెదర్ గాడ్ కాల్డ్ హిమ్ అట్ ఆల్
ఆ వ్యక్తిని దేవుడు పిలిచాడా లేదా అని ఎలా తెలుస్తుంది
హి మే బి లుకింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్
బహుశా వ్యక్తి ఉద్యోగం కోసం చూస్తున్నాడేమో
హి మే బి లుకింగ్ ఫర్ ఎ జాబ్ ఇన్ ఎ కంట్రీ లైక్ ఇండియా
భారతదేశం లాంటి దేశంలో ఉద్యోగం కోసం చూస్తున్నాడేమో
దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్
ఆ విధంగా వేల మంది ఉన్నారు
హూ రెడీ టు జాయిన్ ఎనీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ అండర్ ది సన్
ఈ సూర్యుని కింద ఉన్న ఏ క్రైస్తవ సంస్థలైనా పనిచేయడానికి
అండ్ టు ప్రీచ్ వాట్ ఎవర్ డాక్ట్రిన్ యూ వాంట్ దెం టు ప్రీచ్
ఏ సిద్ధాంతాన్ని బోధించమంటే ఆ సిద్ధాంతాన్ని బోధించడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు
ప్రొవైడెడ్ యూ పే దెం ఎ మంత్లీ ఇన్కమ్
నెలకు ఇంతని నువ్వు చెల్లిస్తే చాలు
దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ యంగ్ మెన్ అండ్ విమెన్ ఇన్ ఇండియా వుడ్ బి విల్లింగ్ టు జాయిన్ ఎనీ బైబుల్ స్కూల్
భారతదేశంలో వేల కొలది పురుషులు స్త్రీలు ఉన్నారు ఏ బైబిల్ కాలేజీలో అయినా వాళ్ళు చేరతారు
నాట్ బికాస్ గాడ్స్ కాల్ దెమ్
వారిని దేవుడు పిలిచాడని కాదు
బట్ బికాస్ దే కెన్ పర్హాప్స్ హావ్ ఫ్రీ బోర్డింగ్ అండ్ ఎడ్యుకేషన్
బహుశా వాళ్ళు ఉండటానికి ఉచితంగా వసతిస్తారు కాబట్టి ఉచితంగా చదువు చెప్తారు కాబట్టి
అండ్ గెట్ ఎ డిగ్రీ యాజ్ వెల్
ఒక డిగ్రీ కూడా వస్తుంది
వాట్ మోర్ డు దే వాంట్
వారికి ఇంకేం కావాలి
అండ్ దెన్ ప్రాబబ్లీ గెట్ ఎ జాబ్ అస్ వెల్ ఇన్ సమ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్
బహుశా ఆ తర్వాత ఒక క్రైస్తవ సంస్థలో ఉద్యోగం కూడా వస్తుంది
దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద షాలోనెస్ ఆఫ్ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్ వర్క్ ఇన్ ఇండియా టుడే
ఈనాడు భారతదేశంలో మనం చూసినట్లయితే క్రైస్తవ పనిలో ఎంతో డొల్లతనం ఉండటానికి ఇదొక కారణం
మాథ్యూ వాస్ కాల్డ్ ఫ్రమ్ హిస్ ప్లేస్ ఆఫ్ వర్క్
మత్తయి తాను పనిచేసుకుంటున్న స్థలంలో నుండే పిలువబడ్డాడు
Every apostle was called from his place of work.
ప్రతి ఒక్క అపోస్తలుడు కూడా తాను పనిచేసుకుంటున్న స్థలం నుండే పిలువబడ్డాడు.
Number one, because that would be a test of whether God has really called them.
దానికి మొదటి కారణం ఏంటంటే అసలు దేవుడు వారిని పిలిచాడా లేదా అంటానికి మొట్టమొదటి పరీక్ష అది.
Person would not give up a well-paying job, sacrifice it just for nothing, just for some empty dream.
ఒక మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని ఏదో ఒక కలొచ్చిందనో లేక మరొక దానికోసం ఎవరు విడిచిపెట్టరు ఆ విధంగా త్యాగం చేయరు
దో పర్సన్ మే బి విల్లింగ్ టు టేక్ ఎ రిస్క్ టు డూ దాట్ ఇఫ్ హిస్ అన్ఎంప్లాయ్డ్ బికాజ్
ఒకవేళ ఒక వ్యక్తికి ఉద్యోగం లేనట్లయితే ఈ విధంగా చేయడానికి ప్రయత్నించవచ్చు
హిస్ హావ్ గాట్ నథింగ్ టు లూజ్
ఎందుకంటే నేను కోల్పోవటానికి ఏమీ లేదు
ఐఎమ్ ఆల్రెడీ ఎర్నింగ్ నథింగ్
నేనేమీ సంపాదించట్లేదు
ఐ డోంట్ హావ్ ఎ డిగ్రీ ఐ మైట్ అస్ వెల్ ట్రై దిస్ అవుట్ సో కాల్డ్ క్రిస్టియన్ వర్క్
నాకు ఒక డిగ్రీ కూడా లేదు కాబట్టి ఇదేదో క్రైస్తవ పని కాబట్టి దీన్ని ప్రయత్నిద్దామని అనుకోవచ్చు
దట్స్ హౌ విత్ అ లాట్ ఆఫ్ క్రిస్టియన్ వర్కర్స్ టుడే ఇన్ ఇండియా ఇస్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్
ఈనాడు భారతదేశంలో క్రైస్తవ పనివారు అనేక మంది ఇలానే ఉన్నారు
అండ్ దట్ యాజ్ ఐ సెడ్ ఇస్ ద రీజన్ ఫర్ ద షాలోనెస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇన్ ఇండియా టుడే
అందుకే భారతదేశంలో ఉన్న క్రైస్తవత్వంలో ఈనాడు అంత డొల్లతనం ఉండటానికి ఇదే కారణం
ద సెకండ్ రీజన్ ఇస్ దిస్
రెండవ కారణం ఇది
It's only a person who's been working in a secular job who can know the pressures of what it is to work in a secular job.
కేవలం లౌకిక ఉద్యోగం చేసిన వారికి మాత్రమే అందులో ఉన్న ఒత్తిడి ఏంటో తెలుస్తుంది, అదెంత కష్టమో తెలుస్తుంది. కష్టమైన యజమానుల దగ్గర లౌకిక ఉద్యోగం చేయటం అంత సులభమేమీ కాదు.
ట్రయల్స్, టెంప్టేషన్స్,
శ్రమలు శోధనలు ఉంటాయి.
ది ప్రెషర్ ఆఫ్ హావింగ్ టు గెట్ అప్ అండ్ గో టు వర్క్ అండ్ కమ్ బ్యాక్ లేట్ ఇన్ ది ఈవినింగ్,
త్వరగా లేచి వెళ్ళాలి, ఆఫీస్ నుండి రావటానికి సాయంత్రం ఆలస్యం అవుతుంది, ఎంతో ఒత్తిడి ఉంటుంది.
ది పర్సన్ హూ గోస్ స్ట్రెయిట్ ఇన్ టు ఫుల్ టైమ్ క్రిస్టియన్ వర్క్ ఆర్ బికమ్ ఎ పాస్టర్,
పూర్తి కాలపు క్రైస్తవ పని చేయడానికి ఒక పాస్టర్ అయినట్లయితే,
హి డజంట్ హావ్ దట్ ప్రెషర్ ఆఫ్ గెటింగ్ అప్ అట్ 6:30 ఇన్ ది మార్నింగ్ లైక్ సమ్ వర్కింగ్ పీపుల్ హావ్.
ఉద్యోగం చేసుకునేవారు ఉదయకాలం లేచినట్లుగా 6:30 గంటలకు ఈ పాస్టర్ లేవాల్సిన పని లేదు.
గెట్ రెడీ క్విక్లీ, క్యాచ్ ఎ బస్ అండ్ గో టు వర్క్ అండ్
వెంటనే సిద్ధపడి బస్సును పట్టుకుని ఆఫీస్కి వెళ్లే పని ఉండదు.
మేక్ ష్యూర్ ఇస్ నెవర్ లేట్ ఆన్ ఎనీ డే,
ఒక్కరోజు కూడా ఆలస్యంగా వెళ్లకూడదు అని ఏమీ ఉండదు.
అండ్ డజన్ ఫేస్ ద ప్రెషర్ ఆఫ్ ఫేసింగ్ డిఫికల్ట్ బాసెస్ హూ యెల్ అండ్ స్క్రీమ్ అట్ దెమ్ అండ్ ఆస్క్ దెమ్ టు డు ఆల్ టైప్స్ ఆఫ్ డిఫికల్ట్ థింగ్స్,
రకరకాల కష్టమైన పనులు చేయమని చెప్తూ తమ మీద అరిచే కష్టమైన యజమానులు వెళ్లకుండరు.
అండ్ సమ్ టైమ్స్ అన్రైచస్ థింగ్స్,
కొన్నిసార్లు అవినీతికి సంబంధించిన పనులు కూడా చేయమని చెప్తారు.
పాస్టర్ డజన్ ఫేస్ దాట్,
ఒక పాస్టర్ ఇలాంటివన్నీ ఎదుర్కోడు.
అండ్ గోయిన్ వీక్ ఆఫ్టర్ వీక్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా యు నో వర్క్ 6 డేస్ అ వీక్,
భారతదేశంలో అనేక మంది వారానికి 6 రోజులు పనిచేస్తూ ఉంటారు.
అండ్ లాట్ ఆఫ్ పాస్టర్స్ జస్ట్ వర్క్ 1 ఈవినింగ్ అండ్ 1 మార్నింగ్ ఇన్ అ వీక్, దట్స్ అబౌట్ ఇట్.
కానీ అనేక మంది పాస్టర్లు వారానికి ఒక ఉదయం ఒక సాయంత్రం మాత్రమే పనిచేస్తారు.
అండ్ ఇట్స్ దట్స్ మచ్ ఈజియర్ జాబ్.
కాబట్టి ఇది ఎంత సులభమైన ఉద్యోగం.
గెట్ అప్ వెన్ యు లైక్,
నీకు ఇష్టం వచ్చినప్పుడు లేవచ్చు.
Just prepare a few sermons.
ఏవో కొన్ని ప్రసంగాలు సిద్ధపడొచ్చు.
And preach them twice a week and that's it.
వారానికి 2 సార్లు బోధిస్తారు అంతే.
So a lot of people like to quit their secular jobs and say, hey, that type of job doing a pastor is much easier.
అందుకే అనేక మంది లౌకిక ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇలాంటి పాస్టర్ ఉద్యోగం చేయడం చాలా సులభమని అనుకుంటారు.
Jesus called people who are hard working.
ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉన్నారో వారిని యేసుక్రీస్తు ప్రభు పిలిచారు.
Who are faithful in their job.
వారి ఉద్యోగాల్లో నమ్మకత్వం కలిగి పనిచేస్తున్న వారిని.
బికాజ్ దే వుడ్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్ట్రగుల్స్ ఆఫ్ ఎర్నింగ్ ఎ లివింగ్,
ఎందుకంటే వారు బ్రతకటానికి సంపాదించుకోవటానికి ఎంతో ప్రయాసపడటం వాళ్ళు అనుభవించి ఉంటారు.
దట్స్ వై ఈవెన్ జీసస్ హీ వాజ్ ఎ కార్పెంటర్.
యేసుక్రీస్తు ప్రభు కూడా అదే విధంగా ప్రయాసపడ్డారు. ఆయన ఒక వడ్రంగిగా పనిచేశారు.
హీ హాడ్ టు స్ట్రగుల్ టు సపోర్ట్ హిస్ 4 యంగర్ బ్రదర్స్, 2 సిస్టర్స్ అండ్ హిస్ మదర్, విచ్ ఇస్
తన 4 తమ్ముళ్లను 2 చెల్లెళ్లను తన తల్లిని పోషించడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు.
8-member family he had to support.
8 మంది ఉన్న కుటుంబాన్ని ఆయన పోషించాలి.
And he worked and God the Father allowed him to be tested for a number of years in that way.
ఆయన ఆ విధంగా పనిచేస్తూ ఉన్నారు. అనేక సంవత్సరాలు తండ్రి అయిన దేవుడు ఆయన్ను పరీక్షించారు.
30 years before he sent him out to the ministry.
తనను పరిచర్యకు పంపించే ముందు 30 సంవత్సరాలు ఆ విధంగా పరీక్షించారు.
సో రిమెంబర్ దాట్ డియర్ ఫ్రెండ్స్.
కాబట్టి నా ప్రియ స్నేహితులారా, దీన్ని గుర్తుంచుకోండి.
దట్స్ వన్ రీజన్ వై జీసస్ కాల్డ్ పీపుల్ అట్ దేర్ ప్లేస్ ఆఫ్ వర్క్.
వారు తాము పనిచేస్తున్న స్థలములో ఉన్నప్పుడే యేసు క్రీస్తు ప్రభు పిలవటానికి ఇది మరొక కారణము.
మాథ్యూ రోట్ దిస్ గాస్పల్ బై ద వే.
ఈ సువార్తను మత్తయి రాశాడు.
హీస్ టాకింగ్ అబౌట్ హింసెల్ఫ్ ఇన్ ద థర్డ్ పర్సన్.
తన గురించి తానే రాసుకుంటూ ఉన్నాడు, ఒక వ్యక్తి అని చెప్పాడు.
కాల్డ్ మ్యాన్ కాల్డ్ మాథ్యూస్, మాథ్యూ హింసెల్ఫ్ వాస్ రైటింగ్ ఇట్.
మత్తయి అని ఒక మనుషుణ్ణి పిలిచెను అని వ్రాయబడింది, కానీ మత్తయి దాన్ని రాశాడు.
Verse 10 it says it happened as he was reclining at the table in the house.
10వ వచనంలో ఈ విధంగా ఉంది, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా.
మాథ్యూ డజంట్ టెల్ us whose house it was.
అది ఎవరి ఇల్లో మత్తయి చెప్పలేదు.
But we know from one of the other gospels that it was Matthew's own house.
కాని వేరే సువార్తల్లో మనం చూస్తాం అది మత్తయి ఇల్లే.
His other name was Levi.
అతని యొక్క మరొక పేరు లేవి.
That was his own house.
అది తన సొంత ఇల్లు.
But he's humble enough not to mention that.
కాని అది తన ఇల్లు అని ఇక్కడ ప్రస్తావించలేదు, ఎంతో దీనుడు.
As Jesus was sitting at the table, they used to recline in the table those days.
యేసుక్రీస్తు ప్రభువారు బల్ల యొద్ద భోజనమునకు కూర్చొని ఉన్నారు.
There were a lot of tax gatherers and sinners who were dining with Jesus and his disciples.
Sunkarlu paapulu anekulu vachi Yesu Christu prabhu vadda ayana shishyulu vadda koorchoni bhojanam chestunnaru.
See, Matthew was a tax collector himself.
మత్తయి కూడా ఒక సుంకరే.
And he had a great feast in his house and all his friends, multitudes of tax collectors.
తన ఇంటిలో విందు చేస్తున్నాడు కాబట్టి తన స్నేహితులందరూ అనేక మంది సుంకరులు వచ్చారు.
And he invited a lot of others who were all well-known sinners in the town.
ఇంకా అనేక మందిని ఆహ్వానించాడు. వాళ్ళందరూ కూడా పట్టణంలో ఎంతో పేరు పొందిన పాపులు.
And they were all dining with Jesus and his disciples.
వాళ్ళందరూ కూడా యేసుతోనూ మరియు ఆయన శిష్యులతోనూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు.
And when the Pharisees saw this,
పరిసయ్యులు దీన్ని చూసినప్పుడు,
you see, Matthew must have been a pretty rich man to invite so many guests for a meal.
భోజనానికి అంత మందిని మత్తయి ఆహ్వానించాడు. మత్తయి ఎంతో ధనవంతుడై ఉండాలి.
And the Pharisees saw this, they said to his disciples, why is your teacher eating with tax collectors and sinners?
పరిసయ్యులు దీన్ని చూసినప్పుడు తన శిష్యులను పిలిచి, ఎందుకు మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడని అడిగారు.
Everybody knows that tax collectors are crooks.
అందరికీ తెలుసు సుంకరులు అంటే మోసం చేస్తారని.
They look for bribes.
వాళ్ళు లంచాలు తీసుకుంటూ ఉంటారు.
They try to harass people.
వాళ్ళు ప్రజలను పీడిస్తూ ఉంటారు.
Happens even today.
ఈ రోజు కూడా ఆ విధంగానే జరుగుతూ ఉంటుంది.
And you mean Jesus is friendly with such people?
అటువంటి వారితో యేసుక్రీస్తు ప్రభు స్నేహం చేస్తున్నారా?
Jesus is friendly with sinners.
యేసుక్రీస్తు ప్రభు పాపులతో స్నేహం చేస్తున్నారా?
And Jesus heard this.
యేసుక్రీస్తు ప్రభు దీన్ని విన్నారు.
And said, it's not those who are healthy who need a physician, but those who are sick.
రోగులకే కాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు అని చెప్పారు.
But go and learn what this means. I desire compassion and not sacrifice, for I did not come to call the righteous, but sinners.
అయితే నేను పాపులను పిలవచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్యభావమే ఉంటో మీరు వెళ్లి నేర్చుకున్నాడని చెప్పాను.
You know, that's understandable.
దీన్ని అర్థం చేసుకోవచ్చు.
A healthy person doesn't need a doctor.
ఒక ఆరోగ్యవంతునికి వైద్యుడు అక్కర్లేదు.
It's the sick people who need a doctor.
రోగులకే వైద్యుడు అవసరం.
So he's saying these people whom you call sinners.
పాపులు అని మీరు పిలుస్తున్న ఈ మనుషులు,
whom you call cheating tax collectors, they are sick.
మోసం చేస్తున్న ఈ సుంకర్లు రోగులు, ఆరోగ్యం లేని వారు.
They need my help.
వారికి నా సహాయం అవసరం.
And what about you Pharisees and scribes?
పరిసయ్యులారా, శాస్త్రులారా, మరి మీ గురించి ఏంటి?
Weren't they sick?
వారు కూడా రోగులుగా లేరా?
They were more sick than anybody else.
మరి ఎవరికంటే కూడా వారే ఎక్కువ రోగం కలిగి ఉన్నారు.
They had hypocrisy and pride.
వాళ్ళు వేషధారణ కలిగి ఉన్నారు, గర్వం కలిగి ఉన్నారు.
The worst sins of all.
ఎంతో నీచమైన పాపాలు.
Much worse than the others.
ఇతరుల కంటే ఎంతో నీచమైన పాపాలు.
But they were not aware of their need.
కానీ వారి అవసరాన్ని వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారు.
And so the Lord's being sarcastic here.
కాబట్టి ప్రభు ఇక్కడ వ్యంగ్యంగా చెప్పారు.
There is a place for sarcasm in preaching.
ప్రసంగంలో వ్యంగ్యానికి తావు ఉంటుంది.
Jesus has taught us to be sarcastic in order to emphasize a point.
కాబట్టి ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి వ్యంగ్యంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు మనకు బోధించారు.
He calls these terribly sick Pharisees as healthy people.
ఎంతో తీవ్రంగా రోగం కలిగి ఉన్న ఈ పరిసయ్యులను మీరెంతో ఆరోగ్యవంతులు అని ప్రభు పిలుస్తున్నారు.
What's he meaning?
ఆయన ఎందుకు ఈ విధంగా పిలుస్తున్నారు?
You guys think you're healthy.
మీరు ఆరోగ్యవంతులు అని మీరు అనుకుంటున్నారు.
Well, then you don't need me, right?
అలా అయితే నా అవసరం మీకు లేదు కదా?
That's what he's saying when he says, it's not those who are healthy, verse 12, who need a physician, but those who are sick.
రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదని 12వ వచనంలో ఆయన చెప్తున్న దానికి ఇదే అర్థము.
He's implying, you guys think you're healthy. That's why I don't waste my time coming to you.
మీరు ఆరోగ్యవంతులని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చి నా సమయాన్ని వ్యర్థం చేసుకోను.
But you're not healthy. You're more sick than these other people.
కానీ నిజానికి మీరు ఆరోగ్యవంతులు కాదు. వీరందరికంటే కూడా మీరు ఎంతో రోగం కలిగి ఉన్నవారు.
But you don't realize it.
కానీ దాన్ని మీరు గుర్తించట్లేదు.
But fortunately, these sinners, they realize they are sick.
కానీ అదృష్టవశాత్తు ఈ పాపులు వారు రోగులని గుర్తించారు.
It's more blessed to realize you're sick than to be sick and not know it.
నీవు రోగం కలిగి ఉండి తెలుసుకోకుండా ఉండటం కంటే రోగం కలిగి ఉండి తెలుసుకున్న వారే ధన్యులు.
So these other people know that they are sick and so they want a doctor.
కాబట్టి వీళ్ళకు వాళ్ళు రోగులని తెలుసు కాబట్టి వాళ్ళకి వైద్యుడు అవసరమని వాళ్ళు తెలుసుకుంటారు.
I'm glad to go and help them.
కాబట్టి వారి దగ్గరికి వెళ్లి సహాయం చేయడానికి నేను ఎంతో సంతోషిస్తాను.
And then the Lord spoke to the Pharisees directly and the scribes.
ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో శాస్త్రులతో నేరుగా మాట్లాడారు.
You guys are so judgmental on these other people.
మీరు వీళ్ళని ఎంతో తీర్పు తీరుస్తున్నారు.
Before you do all your many prayers, sacrifices,
మీరు చేసే అనేక ప్రార్థనల కంటే ముందు, మీ త్యాగాల కంటే ముందుగా,
go and learn what this verse from the Old Testament means.
పాత నిబంధనలో ఉన్న ఈ వచనం యొక్క భావం ఏంటో వెళ్లి తెలుసుకోనండి.
I desire compassion.
కనికరమనే నేను కోరుచున్నాను.
I desire compassion and not sacrifice, for I did not come to call the righteous but sinners to repentance.
కనికరమనే కోరుచున్నాను కాని బలిని కోరను. నేను పాపుల పిలవనొచ్చితిని గాని నీతిమంతుల్ని పిలవరాలేదు.
See, that's a quotation from Hosea chapter 6 verse 6.
హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనములో ఉన్న మాట ఇది.
God desires compassion more than sacrifice.
దేవుడు బలిని కోరట్లేదు కాని కనికరమనే కోరుచున్నాడు.
He says, I want you fellows to learn that it's not a lot of sacrifice I want from you.
కాబట్టి మీరు ఇది నేర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. బలిని దేవుడు కోరట్లేదు.
I want you to have compassion on people.
మీరు ప్రజల యెడల కనికరపడాలని నేను కోరుకుంటున్నాను.
Not just judge them saying, oh, they are tax collectors, they are sinners, we're not sinners like them.
వారు సుంకర్లు, వాళ్ళు పాపులు, మేము వాళ్ల వలేలేము అని తీర్పు తీర్చాలని నేను కోరుకోవట్లేదు.
Jesus is always taking the side of sinners against the Pharisees.
యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా పరిసయ్యులకు వ్యతిరేకంగా పాపుల పక్షాన నిలబడ్డారు.
Remember the story of the woman caught in adultery.
వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ యొక్క కథను చూడండి.
Pharisees on one side, the woman caught in adultery on one side.
ఒకవైపు పరిసయ్యులు ఉన్నారు, ఒకవైపు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ ఉంది.
And whose side does Jesus take?
యేసుక్రీస్తు ప్రభు ఎవరి పక్షమని నిలబడ్డారు?
Whom does he defend?
ఆయన ఎవరిని సమర్థిస్తున్నారు?
He drives those Pharisees away and he tells the woman, I don't condemn you.
ఆయన పరిసయ్యులను వెళ్ళగొట్టి, అమ్మా నేను నీకు శిక్ష విధింపను అని చెప్పారు.
Does it mean he condones sin?
అంటే పాపము చేయమని ఆయన ప్రోత్సహించాడా దీన్ని బట్టి?
Never.
లేదు.
Because he told the woman, don't ever sin again.
ఎందుకంటే ఆ స్త్రీతో చెప్పాడు, ఇక నీవు వెళ్లి పాపము చేయకము.
He never condoned any sin.
ఆయన ఏ పాపాన్ని కూడా సమర్థించలేదు లేక ప్రోత్సహించలేదు.
But he never condemned sinners either.
కానీ పాపులను కూడా ఆయన ఎప్పుడు శిక్షించలేదు.
And here again you see the scribes and Pharisees on one side and the sick tax collectors and sinners on the other. And
ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం, శాస్త్రులు పరిసయ్యులు ఒకవైపు ఉన్నారు, ఈ రోగం కలిగిన సుంకర్లు పాపులు మరొక వైపు ఉన్నారు.
Jesus sides with them, defends them against the accusation of the Pharisees.
పరిసయ్యులు చేసిన నిందలకు వ్యతిరేకంగా నిలబడి యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపుల పక్షంగా నిలబడ్డారు, వారి తరఫున మాట్లాడుతున్నారు.
That's a great example for us.
ఇది ఎంతో గొప్ప ఉదాహరణగా ఉంది మన కోసం.
We find very few preachers who identify like that.
ఆ విధంగా ఉండే బోధకులను అతి తక్కువ మందిని మనం చూస్తాం.
Who are the friend of sinners.
పాపుల స్నేహితులుగా ఉన్న బోధకులను.
A lot of preachers are the friends of rich people.
అనేక మంది బోధకులు ధనవంతులకు స్నేహితులుగా ఉంటారు.
Jesus was not the friend of rich people.
యేసుక్రీస్తు ప్రభువారు ధనవంతులకు స్నేహితునిగా లేరు.
Pastors are friendly with rich people.
పాస్టర్లు ధనవంతులతో స్నేహపూర్వకంగా ఉంటారు.
They put them on the boards of their churches because they know they'll get money from them.
వాళ్ళ బోర్డులో సభ్యులుగా ధనవంతులను పెడతారు, ఎందుకంటే డబ్బు అక్కడి నుంచే వస్తుందని వీళ్ళకి తెలుసు.
Jesus wasn't interested in anybody's money.
యేసుక్రీస్తు ప్రభు ఎవరి డబ్బు మీద కూడా ఆసక్తి కలిగలేరు.
So he did not do that.
కాబట్టి ఆ విధంగా ఆయన చేయలేదు.
Further, it says in verse 14, the disciples of John came to him saying, why do we and the Pharisees fast but your disciples don't fast?
ఆ తర్వాత 14వ వచనంలో మనం చూసినట్లయితే యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతువేమని ఆయన అడిగారు.
That is another question.
ఇది మరొక ప్రశ్న.
They were always coming up with some new question.
వాళ్ళు ఎల్లప్పుడూ కూడా ఏదో ఒక కొత్త ప్రశ్నతో వస్తూ ఉంటారు.
I personally thank God that they asked these questions because the wonderful answers of Jesus are written in the scriptures which instruct me today.
Vyaktigatanga nenu ee prashnalanu batti devuniki vandanalu chellistu untanu endukante vaallu ee prashnalanu adigaru kabatte Yesu Christ Prabhu adbhutamaina javabulu icharu avi lekhanallo vrayabadi ee roju manaku bodhisthu unnai.
So here's something wonderful.
ఇక్కడ అద్భుతమైన జవాబును మనం చూస్తాం.
వై డు యువర్ డిసైపుల్స్ నాట్ ఫాస్ట్?
నీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరు?
అండ్ జీసస్ రిప్లైడ్ టు దట్.
యేసుక్రీస్తు ప్రభు వారికి ప్రత్యుత్తరం ఇచ్చారు.
హి సెడ్ దోస్ హు ఆర్ అటెండెంట్స్ ఆఫ్ ద బ్రైడ్ రూమ్ కెన్ నాట్ మోర్న్ యాజ్ లాంగ్ యాజ్ ద బ్రైడ్ రూమ్ ఇస్ విత్ దెం.
పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా?
సీ హీస్ ద బ్రైడ్ రూమ్.
ఆయనే పెండ్లి కుమారుడు.
అండ్ దే వర్ జూయిష్ పీపుల్ హు ఆర్ ది అటెండెంట్స్ ఆఫ్ ద బ్రైడ్ రూమ్.
పెండ్లి కుమారునితో నుండి వారు యూదులు.
As the church today, we are the bride. We are not the attendants of the bridegroom. We are the bride of Christ.
ఇప్పుడు సంఘము అను మనము క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తెగా ఉన్నాం, కానీ పెండ్లి కుమారునికి తోడుగా ఉండేవాళ్ళం కాదు.
Those days, the church was not yet formed. They were the attendants of the bridegroom.
ఆ రోజుల్లో అయితే సంఘం ఇంకా ఏర్పరచబడలేదు, కాబట్టి పెండ్లి కుమారునితో ఉండు ఇంటి వారు అని వ్రాయబడి ఉంది.
He says, you can't fast when the bridegroom is there.
పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు నీవు ఉపవాసము చేయలేవు అని చెప్పారు.
One day the bridegroom goes away.
ఒకరోజు పెండ్లి కుమారుడు కొనిపోబడతాడు.
దెన్ దే విల్ ఫాస్ట్.
అప్పుడు వారు ఉపవాసము చేతురు.
అండ్ సో వి సీ దట్ జీసస్ నెవర్ కమాండెడ్ పీపుల్ టు ఫాస్ట్.
కాబట్టి ఇక్కడ మనం చూసేది ఏంటంటే ప్రజలు ఉపవాసం చేయాలి అని యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ ఆజ్ఞాపించలేదు.
అండ్ వీ షుడ్ నాట్ కమాండ్ పీపుల్ టు ఫాస్ట్ లైక్ సమ్ ప్రీచర్స్ డూ.
కొంతమంది బోధకులు చెప్పినట్లుగా మీరు ఉపవాసం ఉండాలి అని ప్రజలను మనం ఆజ్ఞాపించకూడదు.
He just stated a fact that when the bridegroom is gone, they will fast.
Aina kevalam satyamunu cheptunnaru, pendu kumaru konipobadinappudu vallu upavasam chestaru.
In Matthew 6 he said, when you fast, make sure other people don't know about it.
Matthayi swartha 6 adhyayamlo ayana chepparu, meeru upavasam unnappudu itharulaku teliyakunda cheyandi ani chepparu.
He did not command people.
Aina prajalaku emi aagnyapinchaledu.
Neither did he say, if you fast.
ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే అని కూడా చెప్పలేదు.
As if it was an optional thing.
అదేదో నీకు ఇష్టమైతే చేయి అన్నట్లుగా లేదు.
Even here it says they will fast.
ఇక్కడ కూడా ప్రభు చెప్తున్నారు వాళ్ళు ఉపవాసం చేస్తారు.
He doesn't say when the bridegroom is taken away they may fast.
పెళ్లి కుమారుడు కొనిపోబడినప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారేమో అని చెప్పలేదు.
So that teaches us that one of the reasons for fasting is because our bridegroom is absent.
ఇది మనకి ఏం బోధిస్తుందంటే ఉపవాసం ఉండడానికి ఒక కారణం ఏంటంటే మన పెండ్లి కుమారుడు మన దగ్గర లేడు.
He is not here.
ఆయన ఇక్కడ లేడు.
And it's an expression of our longing for someone whom we love so much.
ఇది ఏం సూచిస్తుందంటే మనం ఎంతో ప్రేమించే వారి కోసం మనము తపన పడుతూ ఉన్నాం, కోరుకుంటూ ఉన్నామని సూచిస్తుంది.
So in that sense fasting is an expression of love for an absent bridegroom.
ఈ విధంగా చెప్పాలంటే ఉపవాసం అనేది మన దగ్గర లేని పెండ్లి కుమారుని కోసం మనం చూపిస్తున్న ప్రేమకు గుర్తుగా ఉంది.
That's what I learned from Matthew 9 verse 15.
మత్తయి సువార్త 9వ అధ్యాయం 15వ వచనం నుండి నేను అదే నేర్చుకున్నాను.
The days when the bridegroom is taken away, they will fast.
పెండ్లి కుమారుడు వాళ్ళ దగ్గర నుండి కొనిపోబడినప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు.
But he goes on to say in verse 16 and 17 again in the same context.
ఆ తర్వాత ఆయన ఇంకా 16-17 వచనాల్లో ఇదే సందర్భంలో మాట్లాడుతూ ఉన్నారు.
నో వన్ విల్ టేక్ అ ప్యాచ్ ఆఫ్ ఎన్ అన్‌ష్రంక్ క్లాత్ అండ్ పుట్ ఇన్ ఎన్ ఓల్డ్ గార్మెంట్.
ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయడు.
వి ఆల్ నో దట్ ఇన్ కాటన్ క్లోత్స్ వెన్ ఇట్స్ పుట్ ఇన్ వాటర్ కాటన్ టెండ్స్ టు ష్రింక్.
మనందరికీ తెలుసు కాటన్ దుస్తులు నీళ్లలో పెట్టినప్పుడు అవి కుచించుకొని పోతాయి.
సో ఇఫ్ దేర్స్ అ టేర్ ఇన్ అ కాటన్ డ్రెస్,
ఒకవేళ కాటన్ దుస్తులు చినిగిపోయినప్పుడు,
అండ్ యూ గెట్ ఎ న్యూ పీస్ ఆఫ్ కాటన్ విచ్ ఇస్ నాట్ బీన్ పుట్ ఇన్ ద వాటర్,
నీళ్లలో పెట్టని ఒక కాటన్ ముక్క నీవు తీసుకున్నట్లయితే,
అండ్ యూ కట్ అవుట్ ఎ పీస్ అండ్ స్టిచ్ ఇట్ ఆన్ టు దిస్ డ్రెస్ ఆర్ షార్ట్స్ ఆర్ షర్ట్ ఆర్ ఎనీథింగ్,
ఆ కాటన్ ముక్క తీసుకుని ఎక్కడైతే చినిగిందో ఒక చొక్కా కానీ మరేదైనా కానీ దానికి వేసినట్లయితే,
as soon as it is put in water that new patch begins to shrink.
నీళ్లలో పెట్టిన వెంటనే ఆ కొత్త ముక్క అనేది కుచించుకొని పోతుంది.
అండ్ దట్ టేర్స్ అవే ద గార్మెంట్.
అప్పుడు ఆ చినుగు మరీ ఎక్కువ అవుతుంది.
సో ద పాయింట్ ఇస్ దట్ ఇన్ ద న్యూ కవెనెంట్ దట్స్ ద న్యూ గార్మెంట్.
కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే క్రొత్త నిబంధన క్రొత్త వస్త్రం వలె,
యు కాంట్ గెట్ ఇన్ ద న్యూ కవెనెంట్ బై టేకింగ్ ఎ ప్యాచ్ ఆఫ్ ఇట్ అండ్ పుట్టింగ్ ఇన్ టు ది ఓల్డ్ గార్మెంట్.
నీవు క్రొత్త నిబంధనను ఒక క్రొత్త గుడ్డ వలె తీసుకుని పాత గుడ్డకు మాస్క్ వలె వేయలేవు.
The old garment is the old covenant.
ఇక్కడ పాత గుడ్డ అంటే పాత నిబంధన.
And that's what some people are doing.
కొంతమంది ఆ విధంగా చేస్తుంటారు.
It's a very interesting parable.
ఇది ఎంతో ఆసక్తికరమైన ఉపమానము.
A lot of Christians live under the law.
అనేక మంది క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద జీవిస్తూ ఉంటారు.
దే ఆర్ ఫ్రైటెన్డ్ బై దేర్ ప్రీచర్స్ దట్ ఇఫ్ యు డోంట్ టైత్ గాడ్ విల్ పనిష్ యు.
మీరు దశం భాగం ఇవ్వనట్లయితే దేవుడు మిమ్మల్ని శపిస్తాడని బోధకులు చెప్పినప్పుడు వీళ్ళు భయపడతారు.
ఆల్ టైప్స్ ఆఫ్ రబిష్ లైక్ దట్.
ఇలాంటి పనికిరాని చెత్త అంతా ఉంటూ ఉంటుంది.
దే లివ్ అండర్ లాస్ బట్ దెన్ దే హియర్ ఎ న్యూ కవెనెంట్ మెసేజ్ అండ్ సే హే దట్స్ ఎ గుడ్ మెసేజ్.
వాళ్ళు ధర్మశాస్త్రం క్రింద జీవిస్తూ ఉంటారు, అయితే క్రొత్త నిబంధన వర్తమానాన్ని విన్నప్పుడు ఈ సందేశం బాగుందని అంటారు.
లెట్ మీ టేక్ ఎ ప్యాచ్ ఫ్రమ్ దట్ అండ్ స్టిచ్ ఇట్ ఆన్ టు దిస్.
ఈ గుడ్డలో నుండి ఒక ముక్కను తీసుకుని పాత గుడ్డకు మాస్క్ వేస్తానని అనుకుంటారు.
అండ్ సో ఇన్ టు దిస్ లైఫ్ ఆఫ్ లీగలిజం దట్ దే ఆల్రెడీ హ్యావ్ దే హియర్ సమ్ న్యూ ట్రూత్ అబౌట్ ఓ గాడ్ ఇస్ అ ఫాదర్ ఆర్ వి కెన్ ఓవర్కమ్ సిన్ సంథింగ్.
కాబట్టి వీళ్ళు పాత నిబంధనలో ధర్మశాస్త్రం కింద అక్షరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా క్రొత్త నిబంధన సత్యం విన్నప్పుడు దేవుడు మన తండ్రి అని, మనం పాపం మీద జయం కలిగి ఉండొచ్చని, పాత నిబంధనలో మాస్క్ వలె వేస్తానని అనుకుంటారు. పాత నిబంధన పాతగిలిపోయిందని దేవుడు చెప్పినా కూడా వీళ్ళు పాత నిబంధన విడిచిపెట్టరు. వాళ్ల సొంత జీవితాల్లో వాళ్ళు విడిచిపెట్టరు. దానికి కూడా స్థానం ఉందని అనుకుంటారు.
బట్ వీ లైక్ దిస్ న్యూ థింగ్ దట్ బ్రదర్ జాక్ ఇస్ ప్రీచింగ్.
కానీ జాక్ పూనెన్ గారు బోధించే ఈ క్రొత్త విషయం అంటే మాకు ఇష్టం.
లెట్స్ టేక్ దట్ అండ్ ప్యాచ్ ఇట్ ఆన్.
దాన్ని తీసుకుని దీని మీద మాస్క్ వేద్దాం.
హి సేస్ ఇట్ వోంట్ వర్క్.
ఆ విధంగా పనిచేయదు అని ప్రభు చెప్పారు.
విల్ టేర్ ద గార్మెంట్.
అలా చేసినట్లయితే పాత బట్ట యొక్క చినుగు మరీ ఎక్కువ అవుతుందని ప్రభు చెప్పారు.
The results won't be good.
ఫలితాలు సరిగా ఉండవు.
Ultimately be worse.
చివరికి అది ఇంకా హీనంగా తయారవుతుంది.
It's far better to just stick with that old garment.
ఆ పాత బట్టతోనే ఉంటే ఎంతో మేలు.
What you need to do is throw away the whole garment completely.
నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆ పాత బట్టను పూర్తిగా నీవు తీసివేయాలి.
The wrong approach to fasting or any other thing.
ఉపవాసం ఉంటాం కానీ లేక ఏదైనా విషయంలో తప్పుడు వైఖరి.
Here the question was fasting.
ఇక్కడ ఉపవాసం గురించిన ప్రశ్న ఉంది.
ఈవెన్ ఇన్ ద స్మాల్ థింగ్ లైక్ ఫాస్టింగ్ దర్ ఇస్ అన్ ఓల్డ్ కవెనెంట్ అప్రోచ్ విచ్ ఇస్ ది ఓల్డ్ గార్మెంట్ అండ్ ఎ న్యూ కవెనెంట్ అప్రోచ్.
ఈ ఉపవాసం అనే చిన్న విషయంలో కూడా పాత నిబంధన దృక్పథం ఉంది, పాత బట్ట వలె క్రొత్త నిబంధన దృక్పథం కూడా ఉంది.
ది ఓల్డ్ కవెనెంట్ ఇట్ వాస్ అ లా.
పాత నిబంధన అంటే ధర్మశాస్త్రం క్రింద ఉండటం.
ఆన్ సర్టెన్ డేస్ ది ఇజ్రాయలైట్స్ హ్యాడ్ టు ఫాస్ట్.
కొన్ని దినములలో ఇస్రాయేలీలు తప్పక ఉపవాసం చేయవలసిందే.
నో టూ వేస్ అబౌట్ ఇట్.
దానికి వేరే మార్గం లేదు, రెండు మార్గాలేమీ ఉండవు.
ఇన్ ద న్యూ కవెనెంట్ దేర్ ఇస్ నో లా దట్ సేస్ యు మస్ట్ ఫాస్ట్.
కానీ క్రొత్త నిబంధనలో నీవు ఉపవాసం చేయాల్సిందే అన్న ఆజ్ఞ ఏమీ లేదు.
ఇట్ జస్ట్ డజంట్ ఎగ్జిస్ట్.
ఆ విధంగా లేదు.
అండ్ ఇట్ ఇస్ ఇఫ్ యు ఫాస్ట్ ఆర్ వెన్ యు ఫాస్ట్ ఆర్ దే విల్ ఫాస్ట్.
నీవు ఉపవాసం చేస్తే, నీవు ఉపవాసము చేయనప్పుడు లేక వారు ఉపవాసం చేస్తారు అని ఉంది.
వి నీడ్ టు నో దట్ డిస్టింక్షన్ బికాజ్ అ లాట్ ఆఫ్ ప్రీచర్స్ టుడే ఆర్ ఫోర్సింగ్ పీపుల్ టు ఫాస్ట్.
వీటి మధ్య గల తేడాను మనం గమనించాలి. ఎందుకంటే అనేక మంది బోధకులు ఈనాడు మీరు ఉపవాసం చేయాలని ప్రజలను బలవంతం చేస్తున్నారు.
నౌ ఫాస్టింగ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ యాజ్ అ డిసిప్లిన్.
ఉపవాసం అనేది ఎంతో మంచిది, అది ఎంతో క్రమశిక్షణ కలిగినది.
యు నో లైక్ వన్స్ అ వీక్ టు మిస్ ఆల్ యువర్ మీల్స్.
వారానికి ఒక్కరోజు భోజనం చేయకుండా ఉండొచ్చు.
If you can't do that, at least start with one meal, two meals, and go up to three meals.
Okavela roju mottham cheyalenatlayite modata okka potto prarambhinchavachchu, aa vidhanga rendu potlu moodu potlu daaka vellavachchu.
I think it's a very good discipline.
Kabatti idantho manchi krama shikshana anni nenu anukuntanu.
It frees us from the love of food.
Bhojanam meda manukunna prema nundi idi vidudal chestundi.
Gives us time to concentrate on something.
Edaina oka vishayam meda shraddha kaligi ekagratha kaligi undetattli chestundi.
And it gives us the opportunity to show God that we are really interested in what he has to give us.
కాబట్టి ఏదైతే దేవుడు మనకు ఇవ్వవలసి ఉందో దాని మీద నిజంగా మనం ఆసక్తి కలిగి ఉన్నామని దేవుడికి మనం చూపించడానికి అవకాశం లభిస్తుంది.
So this passage is very relevant, but
కాబట్టి ఈ వాక్య భాగము ఎంతో మనకు అనుగుణంగా ఉంది.
The point is it must not be done in the old covenant way as a law.
కానీ ఇక్కడ విషయం ఏంటంటే పాత నిబంధనలో ఒక ధర్మశాస్త్రం వలె ఒక రూల్ లాగా దీన్ని చేయకూడదు.
There's a difference between a discipline and a law.
కాబట్టి క్రమశిక్షణకు మరియు ఒక రూల్ కు తేడా ఉంది.
And the other illustration he uses here.
ఆయన ఇక్కడ ఉపయోగించిన ఇంకొక సాదృశ్యం ఏంటంటే,
Remember he's answering the question about fasting.
గుర్తుంచుకోండి, ఉపవాసమునకు సంబంధించిన ప్రశ్నకు ఆయన జవాబిస్తున్నారు.
మెన్ కెనాట్ డు నాట్ పుట్ న్యూ వైన్ ఇంటూ ఓల్డ్ వైన్ స్కిన్.
మనుషులు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము పోయారు.
అదర్వైజ్ ద వైన్ స్కిన్స్ విల్ బర్స్ట్.
ఆ విధంగా పోసినట్లయితే తిత్తులు పిగిలిపోతాయి.
And the wine pours out and the wine skins are ruined.
ద్రాక్ష రసం కారిపోతుంది, తిత్తులు పాడైపోతాయి.
But they put new wine into fresh wine skins and like that both are preserved.
అయితే కొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తుల్లో పోస్తే అప్పుడు ఆ రెండు కూడా చెడిపోకుండా ఉంటాయి.
Now this is a well-known example.
ఇది అందరికీ తెలిసిన సాదృశ్యమే.
When a wine is put into anything, it expands.
ద్రాక్ష రసము దేనిలోనైనా పోసినట్లయితే అది వ్యాకోచిస్తుంది.
And if it is a wine skin in which they used to put it in the olden days, it stretches.
పాత రోజుల్లో ద్రాక్ష రసాన్ని ద్రాక్ష తిత్తుల్లో పోసినప్పుడు అవి వ్యాకోచిస్తాయి.
But if it's put into an old wine skin which is already stretched, can't stretch anymore, it bursts.
కానీ ఇప్పటికే బాగా సాగిన పాత తిత్తుల్లో పోసినట్లయితే ఇంకా అవి సాగవు కాబట్టి ద్రాక్ష రసము కారిపోతుంది.
Again the picture is old covenant versus new covenant.
మరలా ఇక్కడ సాదృశ్యం ఏంటంటే పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న వ్యత్యాసం.
Trying to live this new covenant life, the new wine, in an old covenant system and approach of tithing and fasting and praying.
ఈ క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త నిబంధన జీవితాన్ని పాత నిబంధన విధానంలో ఆ దృక్పథంలో మనం జీవిస్తూ ఉన్నట్లయితే ఆ విధంగా దశంభాగాలు ఇవ్వటం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం,
ద హోల్ థింగ్ విల్ ఎక్స్ప్లోడ్.
అప్పుడు అంతా కూడా పాడైపోతుంది.
దట్స్ నాట్ ద వే వి ఆర్ సపోజ్డ్ టు లివ్.
మనం ఆ విధంగా జీవించకూడదు.
ఎవ్రీథింగ్ ఇన్ ద న్యూ కవెనెంట్ లైఫ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ద న్యూ కవెనెంట్ ప్యాటర్న్.
క్రొత్త నిబంధన జీవితంలోని ప్రతి విషయము కూడా క్రొత్త నిబంధన దృక్పథంలో ఉండాలి.
ద న్యూ కవెనెంట్ లైఫ్ మస్ట్ బి ఇన్ ద న్యూ కవెనెంట్ చర్చ్.
క్రొత్త నిబంధన జీవితం అనేది క్రొత్త నిబంధన సంఘంలో ఉండాలి.
వి కాంట్ లివ్ ద న్యూ కవెనెంట్ లైఫ్ ఇన్ ఎన్ ఓల్డ్ కవెనెంట్ చర్చ్.
క్రొత్త నిబంధన జీవితాన్ని పాత నిబంధన సంఘంలో మనం జీవించలేము.
దట్స్ ద మిస్టేక్ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ మేకింగ్.
అనేక మంది ఈ తప్పునే చేస్తుంటారు.
దే లైక్ దిస్ లైఫ్, దే సే లెట్స్ యాడ్ ఇట్ ఆన్ టు అవర్ డెడ్ డినామినేషనల్ చర్చ్ విచ్ ఇస్ an old covenant system.
వాళ్ళకి ఈ జీవితం అంటే ఇష్టం. ఆ విధంగా ఇష్టపడి వాళ్ళు ఏం చేస్తారంటే పాత నిబంధన పద్ధతిలో ఉన్న మన మృతమైన సంఘ శాఖకు దీన్ని చేర్చుకుందామని వాళ్ళు అనుకుంటారు.
That's what Jesus is speaking of here.
యేసుక్రీస్తు ప్రభువారు ఇదే అక్కడ మాట్లాడుచున్నారు.
Not only in relation to fasting but in relation to praying and many other things.
కేవలం ఉపవాసం గురించి మాత్రమే కాదు కానీ ప్రార్థించటం మరియు అలాంటివి అనేకమైన విషయాల గురించి.
So let's take heed to these things and we'll continue in our next episode.
కాబట్టి వీటన్నింటిని గురించి జాగ్రత్త పడదాం, తర్వాత అధ్యయనంలో మనం కొనసాగిద్దాం.